ఈ కాంపోజిట్ చేశాను చంద్రవంశంలోడు త్రేతాయుగంలో శంఖండుడనే రాజు పరిపాలించే వాడు, మంచి సైన్యం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఇతని మంత్రులను కొంతమందిని ఆకట్టుకొని లచ్చించి శత్రువులు ఇతరులు దాడి చేశారు. ఇంట్లోనే ఉంటారు కదా అన్ని శత్రువులు. నిన్న మనం చూశారు కాశ్మీర్లో మన పోలీసుల్లో చేరిపోయి మిలిటరీలో చేరి ఇద్దరు బంగపేర్లు ఈ పాకిస్తాన్ వాళ్ళకి సాయం చేసి మన వాళ్ళు ఎక్కడ చేస్తే మన వాళ్ళు నరమతి కాల్ చేశారు. ఇది ఇలాంటి వాళ్ళ మిలిటరీలో దెబ్బలు కొట్టారు. వాళ్ళు ఇప్పటికెలా పసిగట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. తండ్రి కొడుకున్నటువంటి వాళ్ళు ఎన్ని రకాల అరాచకాలు చేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి మిలిటరీలో ఈ సైనికుల్లో పోలీసుల్లో ఉన్న వాళ్ళలో కూడా టెర్రరిస్టులు ఉంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. కాశ్మీర్లో ఇలాంటి చాలా మంది ఉన్నారు. వీళ్ళకి అసలు వేసి పారేస్తే కానీ దేశం బాగుపడదు. మనతో ఉండి మన కొప్పలు ముంచడానికి చాలా మంది చూస్తున్నారు. నెత్తి మీద పెట్టుకుంటలేని వాడు వాడు మన శిక్షణను చేరాడు బంగాళాదిగా వాడు ఏడుపు ఎడ్డి కూర్చున్నాడు. అలాంటి వాడు చాలా ప్రమాదంగా ఉంటారంటే అందుకని ఎప్పుడు కూడా మన ఇంట్లోకి జాగ్రత్తగా ఎవరిని పడితే వాడు రావకూడదు. ఎవరిని పడితే వాడు శిక్షణను తేవ తీసినా వాడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి వాడిని పూర్తిగా పరీక్షించితే కానీ నెత్తికి ఎక్కించుకోకూడదు. ఏమో ఎవడు ఎందుకు వస్తున్నాడో తెలియదు కదా. ఈ అన్యమతస్తుల వాళ్ళు కానీ లేక డబ్బు వ్యామోహం ఉన్న వాళ్ళు కానీ వచ్చారంటే ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. కాలప్రభావం ఉందండి. అందువల్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండి శంకరుడు ఓ ఇద్దరు మంత్రుడిని నమ్మాడు. ఈ మంత్రులు శత్రువుకి సాయం చేశారు. దాంతో రహస్య మార్గంలో గుండా శత్రువులు రాత్రికి రాత్రి ఈ రాజు గారిని దాడి చేశారు. రాజు గారి సైన్యం నాశనం అయిపోయింది. ఆయన భార్య అయిపోయిందో తెలియదు. పిల్లలు ఒకటి పారిపోయారు. పాప చివరికి రాజు గారు ఒక్కడైపోయాడు. ఏకాకి అయిపోయాడు. ఏకాకి హయమాగుయ జగామగనందనం. ఒక్కడు దిక్కులేక ఒక గుర్ర వెళ్ళి కీకారణ్యాల్లో వెళ్ళిపోయాడు. పాప ఆయన మన సంపద మన ప్రభుత్వాలు మన అధికారాలు శాశ్వతమైన అందుకే ఎప్పుడు వెళ్ళలేగరాదు. నాకు డబ్బు ఉంది నాకే లెక్క, నాకు ప్రభుత్వం చేతిలో ఉంది నేనే ఎప్పుడు నెగ్గుతాను నేను ఓడిపోను. ఇవి ఎప్పుడూ భ్రమించకు. నీ అధికారం నీ ధనం నీ కూడా ఉన్న ధనం ఇవాళ ఉండవచ్చు. నీకు పోయే కాలం వస్తే ఒక్కడు నీ వెంటరాడు. ఎంతమంది చూసినవాడు మనం అహంకరించి దిక్కులేని చవితి వచ్చిన వాళ్ళు చూడలేదా. చచ్చిపోయాక యువకులు కూడా కనబడకూడదు. ఎంతమంది ఇదేమి మనం వెంట రావు. అందుకే నిత్యం భగవంతుడు భక్తుడు భగవంతుడు తప్ప ఏమి చేయలేదు. సమయం వస్తే ఇవేమి మనతో కూడా రావు. ఏదో నీ టైం బాగుంది నువ్వు ఎక్కడికైనా విజయం పొందుతున్నావు. తేడా వస్తుంది ఎగిరిపోతావు. అందుకని అహంకరించుకోవాలి. అదే నీలో అహంకారం లేకుండా పవిత్రుడు 10 మంది మనలో పొందితే అప్పుడు రేపు పొద్దు నువ్వు ఎక్కడున్నా నీరు వాళ్ళు గౌరవిస్తారు. ఈ రాజుగారు పాపం వంటలు వాడిపోయి తిండి లేక తిప్పలేక మంచినీడు లేక కీకారణ్యంలో తిరిగి 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 మధ్య మధ్యలో ఏడుస్తూ అయ్యో ఆకలి అంటే 100 మంది వచ్చి మహారాజా పాలు కావాలా పాయసం కావాలని అడిగేవారు. ఇప్పుడు పాలు లేవు పాయసాలు లేవు ఆయాసం మిగిలింది. మంచినీడు ఇచ్చేవాడు లేదు అని అలవటించిపోయాడు. ముందుగా రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ రామేశ్వరుడు దర్శనం చేసుకున్నాడు. అచ్చట రామసేతు వందు మునింగి వచ్చి ఆమె దశవన్న ముఖది ఎందు గృంది. ఆ తర్వాత రామసేతువులో స్నానం చేశాడు. కొంత మనశ్శాంతి లభించింది. అక్కడ నుంచి ఏమో మడి శత్రువులు వెంటబడతారేమో అనే భయంతో గుర్రవెక్కి ప్రయాణం చేసుకుని చివరికి సువర్ణముఖి నది తీరానికి వచ్చాడు. పరమ పవిత్రమైన సువర్ణముఖిలో స్నానం చేశాడు. సువర్ణముఖి అత్యంత ప్రాచీనం. కాళహస్తి చాలా ప్రాచీనం. అందుకే అవన్నీ దర్శనం చేసుకున్నాడు. అక్కడ నుంచి ఆయన దృష్టి ఉత్తరంలో ఉన్న కొండల మీద పడింది. సువర్ణముఖికి ఉత్తరంలో ఉంటాయి కదా కొండలు. ఆ కొండలు చూశాడు. అబ్బో అపూర్వమైన ఈ పర్వత శ్రేణి బ్రహ్మానందం కలిగిస్తుంది అనుకున్నాడే. మా నాన్నగారు హిందీలో సత్తకి ఇది శ్రేణియామో సోకుతేయో పైన హిందీలో రాశారు. ఈ 7 కొండల మీద ఎక్కుతూ ఉంటే స్వర్గానికి మెట్లు ఇక్కడ నుంచి ఏర్పాటు చేసినట్టు అనిపిస్తున్నారు. ఈ మెట్లు ఎక్కితే సంస్కృతంలో స్వర్గ శబ్దం వైకుంఠానికి కూడా వాడతారు పర్యాయంగా. అంటే ఈ మెట్లు ఎలా పైకి ఎక్కువ గోవింద గ్యారంటీగా ఇవి వైకుంఠానికి పట్టుకోలేదు. ఇవి మామూలు మెట్లు కాదు వైకుంఠమునకు తీసుకుపోయే మెట్లు అని రాసి అలాగే గోవిందారు ఎవరైనా
చాలా బాగా రాశారు. సీధియా చెడతే ఉదరతే శిఖర కరకర వారు దేవమై కెతనే వారు బహుంచాపు మహాదే ద్వారు ఏకు సేపటి ఏకు ఉంచే చెడే సాపం శైలు సర్గకి నిశ్రేణియా హో సోగుతేయో ఫైల్. ఈ వ్యాపించినటువంటి ఈ మెట్లు సర్గానికి మెట్లులా కనపడుతున్నాయి, సర్గానికి తీసుకుపోయేటటువంటి మెట్లలా కనపడుతున్నాయి. ఒకదానికంటే ఒకటి ఎత్తైన ఈ సప్తశైలములు సర్గానికి మెట్లే. ఎన్నిసార్లు ఈ మెట్ల మీద ఎక్కాను, ఎన్నిసార్లు గోవింద అన్నాను, నీవు వెంకటాచలపతి, నా పేరు వెంకటాచలపతి, నువ్వు నేను ఒకటే బొమ్మన్నారు, అహం బ్రహ్మాస్మి ఎవరే. ఆయనకి అంత ఇష్టం వెంకటేశ్వరుడు అంటే. ఆ వెంకటేశ్వరుడికి ఆ రోజుల్లో కాబట్టి అక్కడ దర్జాగా కూర్చుని ఆ కాలం గుళ్ళో కూర్చుని చదివి ఎక్కడికి ఇచ్చారు. ఇప్పుడు గుళ్ళో కూర్చొని లేచి భోగం ఎక్కడ ఉంది, లోపలికి వెళ్ళేదో మరి నడబట్టి గెట్టాడు, నడవండి గెట్టవండి గెట్టవండి గెట్టవు కదా గోవిందులు ఉండవు. ఆ మెడబట్టు తింటే వాడికి చాలా ప్రమాదం తెలిసిన, ఎక్కడ ప్రమాదం అడిగినా మెడపట్టు తింటినందుకు కాదు, నడవడి నడవడి అంటే ఎంతకండి గోవింద గోవింద అండి. అప్పటికి కలపలే గోవింద కోపంతో కంటండి, అప్పుడు నీకు లాభం. అంతేకాదు నడవండి నడవండి అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు, మీరు యమలోకానికి నడవండి అంటాడు. అక్కడ ఉన్నసేపు నడవండి గంట ఒకటి తొలగండి పండి పరిగెత్తాయి నడకూడదు. ఆ తిట్టేది గోవింద పెట్టండి, పాపం వస్తే గోవింద, ప్రేమ వచ్చినా గోవింద, ప్రసాదం పెట్టినా గోవింద, అన్నిటికీ గోవింద అనవలసిందే. గోవింద నామస్మరణం అంటే ఆ భగవంతునికి అంత ఇష్టం. అటువంటి ఆ మెట్లు చూచాడు. అక్కడ ఒక సరస్సు ఉన్నది, ఆ సరస్సులో స్నానం చేసి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనుకున్నాడు ఈ శంకర మహారాజు చంద్రవంశస్థుడు కాంభోజరాజు గారు. కట కట శత్రువులు కయ్యము చేసి మదీయ రాజ్యమంతటువలెన ఆక్రమించి ఇటువలే ఆక్రమించి ఇప్పుడు అన్నము వస్త్రము కల్గుటెట్లు నేటిటువలె నోర్చు కష్టము నహీశ్వరుడి గతి చేసే ఇంక మీరేమటూ పరితాపము చే విపులాత్తి పొందుతుం. అయ్యయ్యో శత్రువులకి నా మీద అకారణ క్రోధం వచ్చింది, కోపం రావడానికి ఏ కారణం లేదు, ఎందుకో అన్యాయంగా నా మీద కోపం తెచ్చుకుని దాడి చేశారే. నా రాజ్యం నా మంత్రుల కుట్ర వల్ల శత్రువులు పారైపోయింది, ఇప్పుడు అన్నము వస్త్రము తల్లుకుట్టేట్టు ఒక్క బట్టతో బతుకుతాను, రోజు ఆ బట్టతోటి స్నానం చేయటం ఆరేసుకోవడానికి కూడా లేదు, ఆ తడిసిన బట్టలతోటి బతుకుతున్నాను, ఆహారం లేదు బట్టలు లేవు, గట్టకు బట్టలు మర్చిపోండి నేనే తీసి పచ్చి పారేట మళ్ళీ కొత్త మంచి కట్టడం అన్నాం. పచ్చి మీద పొరపాటు తావకెక్కొచ్చి మంచబడిందా చీ ఆవకే కర్రు పడింది తీసేయి అనేవాట, మళ్ళీ కొత్త బట్టలు వేసేవాట. ఇప్పుడు కర్రు కాదు బర్రులు చిరిగిపోయినా అదే కొట్టు కట్టుకుంటున్నాను. ఇదివరకు అన్నం పెట్టినప్పుడు ఏమిటి అన్నం చల్లారిపోయింది, బ్రతుకులు సరిగ్గా లేవు, లేకపోతే ఉడకలేదు, లేకపోతే ఎక్కువ ఉడిగాయి, ఇలాని కంచంలో గింటేసేవాడు. ఇప్పుడు కంచం గంటడం రా, అసలు కంచమే లేదని ఏడుచుకున్నాడు. అన్నీ బాగుంటే అంతే కదా మనం, బాగా సమృద్ధి ఉందనుకోండి, చిచ్చి ఏగబడింది దోమ పడింది అది పడింది ఇది పడింది రోజులు పారేస్తాం. రైల్లో రెండు రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ప్యాంట్రీ కార్ లేకపోతే తిండి దొరకకపోతే చేతిలో డబ్బులున్న ఇంత ఆహారం దొరకకపోతే అప్పుడు పాత ప్రట్టే తీసి అమ్మో ప్రతి పారేటండి చల్లారిపోయినా పర్వాలేదు పాడైపోయినా పర్వాలేదు రేపటికి ఆ ప్రెట్ ఉండాలి లేకపోతే మనం ప్రెట్ తిరిగిపోతామనుకుంటాం. అంటే దొరకకపోతే అదే పరమాత్మం, గతి లేకపోతే గంజే పాయసం అన్నారు. అందువల్ల ప్రశ్న ఇప్పుడైనా ఇంత అన్నం ఎవరు పెడతారు అనుకున్నాడు. ఎంత కష్టం వచ్చింది నాకు, ఈశ్వరుడు నాకు ఎంత కర్మ పట్టించాడు, ఏం పాపం చేశాను, ఇంకా నాకు అదే పెట్టి అని భయంకరమైన ఆర్తి పొందాడు. అప్పుడు హఠాత్తుగా ఆకాశవాణి రాగాడు, ఓ మహారాజా ఎక్కువ బాధపడదు, నీవు వచ్చిన ఈ పర్వత శ్రేణి వెంకటాచల శ్రేణి ఏడు కొండలు, ఈ కొండపై కంటే ఎక్కువ పైన వెంకటాద్రి ఉన్నది, ఆ పర్వతం కష్టాలలో ఉన్న వాడికి కామధేను, ఆ పర్వతం వంటి పర్వతం ఈ ప్రపంచంలో కూడా ఒకటి లేదు, వెళ్ళి ఆ కొండ ఎక్కి అక్కడ పుష్కరిణి అని ఒక తీర్థం ఉంది నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుడిని ధ్యానం చేయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్ర జపం చేయి, నీకు శుభం కలుగుతుంది. ఎవడైనా ఆపదలలో ఉన్నప్పుడు ఈ మఠకు వచ్చి ఈ మఠం మీద పుష్కరిణిలో స్నానం చేసి భగవన్నామ స్మరణ చేస్తే ఆ వ్యక్తికి తక్షణం ఆపదలు పటాపం చెల్లిపోతాయి. వెళ్ళనగానే వెంటనే ఆనందపడ్డాడు, నమ్మాడు, ఆకాశవాణి పలుకులు విన్నాడు, పంట ఎక్కాడు. అక్కడ కళ్ళకు ఆనందం కలిగిస్తూ ముందుగా పుష్కరిణి కనపడింది. ఆ పుష్కరిణి వెనక వరాహస్వామి వారి ఆలయం కనపడింది. ఒక పక్కన ఆనంద నిలయం ఉన్నది, అందులో ఉన్న వెంకటేశ్వరుడు నారసింహ వెంకటేశ్వరుడు అప్పటి, ఇంకా రామావతారం అయిపోయాక ఆ వెంకటేశ్వర విగ్రహం ఆయమైపోయి రాముడే వెంకటేశ్వరుడు అవడం వల్ల రామ వెంకటేశ్వరుడు అయ్యాడనమాట. ఆ తర్వాత కృష్ణావతారంలో కృష్ణుడు అక్కడికి వచ్చి ఈనాటి శ్రీనివాసుడు అయ్యాడు. ఇప్పుడు ఉన్నవాడు కృష్ణ వెంకటేశ్వరుడు. అందువల్ల వెంకటేశ్వర విగ్రహం ప్రతి యుగంలో మారిపోతుంటే అక్కడ ఉన్న విగ్రహం మాయమే అక్కడ కొత్త విగ్రహం వస్తూ ఉంటుంది. ఇప్పుడున్నది డైరెక్ట్ గా కృష్ణుడే, శ్రీకృష్ణుడు అలా విగ్రహంగా మారిపోయాడు స్వయంభూ విగ్రహంగా. అందువల్ల ఇలాంటి పురాణాలు వింటే ఓహో యుగ యుగములుగా అక్కడ వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఇప్పుడున్నవాడు కృష్ణుడే, ఆయన దర్శనం చేసుకుంటే కృష్ణుడు చూసినట్టే అని గ్రహించగలుగుతాం అన్నమాట. ఈయన నరసింహ వెంకటేశ్వరుడు ఉన్న కాలంలో వెళ్ళాడు, వెళ్ళి అక్కడ పుష్కరుడిలో భక్తితో స్నానం చేశాడు, పరమభక్తితోటి భగవన్ నామస్మరణ చేశాడు. ఆ నామస్మరణ చేయగానే ఆయనకి ఆయన భక్తికి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువ శ్రద్ధతో భగవన్నామం చేస్తూ ఉంటాయి, సుఖాల్లో ఉన్నప్పుడు నారాయణనామం అంటే అర్థం, కానీ ఆర్థికం అది కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో ఉన్న బాధ మనం అనుభవించే కనుక నారాయణ నారాయణ రక్షించు రక్షించని ఏడుస్తూ పొరుగుతాం. అందులో ఈయన కూడా కష్టాల్లో ఉండడం వల్ల ఎక్కువ భక్తితో ఎక్కువ విశ్వాసంతో మిక్కిరి విశ్వాసంతో చేశాడు. ఏం చేశాడు? అష్టాక్షరి మంత్ర జపం చేశాడు. ఆ జపమునకు కేవలం 6 నెలలలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. 6 నెలలకు ఆయన దర్శనమైపోయింది. 6 వాసంగులు పూజించినంత మాత్రం చేతనే శ్రీధర దర్శనమయ్యింది. హారకుండల కిరీటాది పోషణ కర్మ చేత కాంతుల ప్రకాశించువాడు, తులసి కాదన పరిమళ పుష్పహార విరాజిత సూక్ష్మ ఉదరంపువాడు, తిలకాంక విటల ప్రదేశమందు నటినోచు కమనీయ కుటిలాల కమలవాడు, శ్రీవత్స కౌస్తుభ చిహ్నములు కలవాడు, కరుణ తొప్పిన గొప్ప కరులవాడు, శంఖ చక్ర గదాత్య హస్తములవాడు, వరమునందు అప్తిసుత ఉలించి తరయువాడు, ఇరుగడల భూమి నీడల నరయువాడు, దీన పాలన మనదేమో పట్టుకున్నాడు. ఆయన మెడలో హారాలు ఉన్నాయి, చెవులకు కుండలాలు ఉన్నాయి, శిరస్సు మీద కిరీటం ఉన్నది, అన్ని బంగారం ఆభరణాలు, వాటికి నవరత్నములు తాపణం చేయబడ్డాయి. ఇక ఆయన కట్టుకున్న వస్త్రం కూడా కర్మ వస్త్రం అంటే బంగారు వస్త్రం, పసుపు పచ్చ రంగులో మెరిసిపోతున్న సువర్ణ వస్త్రం ధరించాడు. మెడలో తులసి చామంతి మొదలైనటువంటి పరిమళములు ఇచ్చే పువ్వులు దళములు వీటితో తయారు చేసిన హారం ధరించాడు. సాధారణంగా ఈ దండలు గురించి భగవంతుడికి వేసేటప్పుడు బంతిపూలు చామంతి పూలు పారిజాత పుష్పాలతో పాటు తులసి కూడా వేస్తారు. ఆ తులసి పరిమళం మొత్తం ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. సన్నని నడుము కలిగిన వాడు పట్టెప్పుడు విపరీతంగా ఉండకూడదట, భగవంతుని నడుము చక్కగా సింహ నడువులో చక్కగా కనపడుతుంది. ఆ బుద్ధులో నుంచి పైకి వచ్చిన తామర పువ్వులో బిడ్డ ఉన్నాడు బ్రహ్మగారు, నుదుట కస్తూరి తిలకం తీర్చిదిద్దుకున్నాడు. ఇక ఆయన తల వెంట్రుకలు కుటిల అరకములు, కుటిలము అంటే వంకరగా ఉన్న గిరదాలు జుట్టు అనమాట. ఆయన జుట్టు వంకీరు వంకీరు జుట్టు, కొంతమందికి ఎందుకు ఇలా జుట్టు వంకీరు తిరిగి ఉంటుంది అనమాట. నాకు మళ్ళీ గిరదాల జుట్టు కలిగిన వాడు భగవంతుడు. శ్రీవత్సం అనేటటువంటి పుట్టువత్స వక్షస్థలం మీద ఉన్నది, కౌస్తుభమణి విరాజిల్లుతున్నది, ఆయన కళ్ళలో నుంచి కరుణారసం బయటకు వస్తుంది. కొంతమంది కన్నులు చూస్తే క్రూరత్వం ఉంటుంది, కానీ పరమాత్మ కన్నులలో కరుణ తప్ప మరేమీ ఉండదు. శంఖం చక్రం గద పద్మం ఇవి చేతుల్లో ధరించాడు. వక్షస్థలం మీద ఎడమ వైపున శ్రీ మహాలక్ష్మి మెరిసిపోతుంది. ఆయనకి రెండు పక్కల ఒక వైపున శ్రీదేవి, మరో పక్కన భూదేవి ఉన్నారు. ఎప్పుడు ఎడం వైపున శ్రీదేవి, కుడి వైపున భూదేవి. ఇది కాక వేణాదేవి కూడా ఉన్నారు. దీనపాలన చేస్తాడు ఆయన. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని పరిపాలించి వారికి కావలసినటువంటి వస్తువులు ఇస్తాడు. అటువంటి పరమాత్మను చూడగానే పురుష సూక్తం, స్త్రీ సూక్తం చదివి సాష్టాంగ నమస్కారం చేసి దేవ జగన్నాథ మహాత్మ దీనపాలన చేయడానికి అడుగు పెట్టినట్టు నమస్కారం చేస్తున్నాను. నీవే నాకు దిక్కు, నిన్ను చూడని క్రితం రాజ్యం మీద నాకు వ్యామోహం ఉండేది. ఇప్పుడు నిన్ను చూశాక నాకు రాజ్య వ్యామోహం అన్ని పోయాయి. నీ అనుగ్రహం తప్ప నాకు ఇంకేమీ వద్దు అనిపిస్తున్నది. నన్ను ఎలా రక్షిస్తావు అనగా, మహారాజా ఏమి చింతించకు, నీ శత్రువులు వాళ్ళతో వాడు కొడుకులు తెచ్చిపోతారు, చివరికి నీ మంత్రులు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు, నీ భార్య నీ పిల్లలు అందరూ నీకు దొరుకుతారు, సుఖంగా పరిపాలన చేస్తావు, తిరిగి నీ సింహాసనం మీద కూర్చుంటావు, 10,000 సంవత్సరాలు పరిపాలించి నన్ను పూజించి నా విద్య లోకానికి వద్దుగా అని వెంటనే అదృశ్యమైపోయాడు. ఆ ఏడు కొండల మీద నిరంతరం బ్రహ్మాది దేవతలు తిరుగుతూ ఉంటారు. వాడు కూడా ఆ పూట ఆనంద నిలయంలో ఉన్న పరమాత్ముడిని సేవించడానికి వచ్చి ఈ దృశ్యం చూశారు. చూడగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన వాడికి ప్రత్యక్షమయ్యి శంకర మహారాజాలు ఎంత అదృష్టం ఉంటుంది. ఏడవ తరబడి తపస్సు చేసిన వాళ్ళు కూడా చూడలేని శ్రీమంతారాయణుడి కేవలం 6 మాసాల్లో చూడగలిగారు. దీనికి కారణం ఏమంటే తెలిసిన, నువ్వు గోవిందనామస్మరణ చేయటమే కాక కొండ మీదకి రాగానే పుష్కరిణిలో స్నానం చేశావు. స్వామి పుష్కరిణి స్నాన సఫలంబు హెచ్చి ఇతనికి స్వామిత్వమిచ్చే అన్నారు. నువ్వు ఇక్కడ నారాయణ స్మరణ చేసే ముందు అనుదినము స్వామి పుష్కరిణిలో స్నానం చేసావు. ఇక్కడ పుష్కరిణి ఉంది తెలుసు, ఎంతోమంది కొండ మీద కట్టారు, అందులో స్నానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ ప్రాంతములకు దివ్య శక్తి ఉండదు. ఇది పుష్కరిణి అనే పొలం ఉంది కదా, ఆ ప్రాంతమే పవిత్రం. అందులో ఎప్పుడు నీళ్లు పడినా ఆ నీళ్లు సరస్వతియే. ఆ నీళ్లు అనేక కోటి నదుల సారం. అందువల్ల అందులో భక్తితో స్నానం చేసి తదనంతరం భగవన్నామం చేసిన, భగవన్నామ జపం చేసిన, లేక మహామంత్రములు అనుష్ఠానం చేసిన, ఒకసారి చేసిన మంత్ర ఫలితం 1000 మంత్ర ఫలితాన్ని ఇస్తున్నామాట. అనగా మీరు నారాయణ అని ఒకసారి అన్నారు, అది నామస్మరణ, లేదా ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మంత్ర జపం చేశారు, అదొక జపం, లేదా వ్యూహలక్ష్మి మంత్ర జపం చేశారు. ఆ కొలనులో స్నానం చేశాక ఒకే ఒక్కసారి ఓం నమో నారాయణ అంటే 1000 సార్లు ఆ మంత్ర జపం చేసిన ఫలితం వస్తుంది. ఒక పర్యాయము నారాయణ అంటే 1000 సార్లు నారాయణ అన్న ఫలితం, ఒకసారి గోవింద అంటే 1000 సార్లు గోవింద అన్న ఫలితం వస్తుంది, ఒకసారి లక్ష్మి మంత్ర జపం చేస్తే 1000 లక్ష్మీ మంత్ర జప ఫలితం వస్తుంది. అందుకే అక్కడ అలా చెయ్యాలి. నువ్వు అలా చేసావు, భగవద దర్శనం అయ్యింది, భగవద్ అనుగ్రహం కలిగింది అని ప్రశంసించాడు. ఆ తర్వాత శంకరుడు అక్కడ నుంచి కిందకి దిగాడు. ఆయన అదృష్టం, దిగుతూ ఉంటే దారి పొడుగుతూ ఎవడో ఒకడు వచ్చి మహారాజా లడ్డూ తింటారన్నవాడు ఒకడు, దద్వారిని తింటారని ఒకడు, చక్కెర పొంగలి తింటారా అన్నవాళ్ళు కొంతమంది. ఇలా ఆహారం పెట్టారు. ఎంతో పూర్వం ఆయన పండగ వచ్చే ముందు అన్నం ఎవరు పెడతారో, వస్త్రం ఎవరు ఇస్తారో ఒకడు. ఇప్పుడు వద్దంటే తేలిక, గంటగంటకే తేలిక. ఆశ్చర్యపోయాడు. ఆ ప్రయాణం ఎంత హాయిగా సాగుతుంది, ఇది కదా గోవిందుని మహిమారుతున్నాడు. ఇంకా కొంతమంది వచ్చారు. ఒక ఆయన మంచి అంచు పచ్చి పెట్టాడు, ఇంకొక ఆయన లాల్చి ఇచ్చాడు. దారి పడిపోతే ఈ బట్టలు ఇస్తూనే ఉన్నారు, ఈ బట్టలు పట్టుకోలేక పక్కవాడికి ఇచ్చాడు చదువు సీతుడు. ఈ విధంగా వస్త్రాలు అన్నము పుచ్చుకొని ప్రయాణం చేస్తూ ఉండగా హఠాత్తుగా దారిలో ఈయన మంత్రుడు ఈయన భార్యని పిల్లల్ని అందరినీ వెంటబెట్టినప్పుడు వచ్చి, మహారాజా తెలుసో తెలియకో మనలో ఒక ఇద్దరు మంత్రులు శత్రువులకు సాయం చేశారు, ఆ మంత్రులు తెచ్చిపోయారు, ఆ శత్రువులు ఏమొచ్చిందో తెలియదు కానీ పరస్పరం కొడుకులు తెచ్చిపోయారు. ఈ మధ్యన కొద్ది రోజుల క్రితం మన శత్రువులకి వాళ్ళలో వాడికి తగాదా వచ్చింది, తగాదా వచ్చి వీడు వాడిని కొట్టాడు, వాడు వీడు కొట్టాడు, ఇలా ఒకడొకడు కొట్టుకుని దాని పరస్పర కలహం అనిపారు అనమాట. ఆ కలహంతో తెచ్చిపోయారు. వారు మరణించగానే మేము మీకోసం అన్ని చోట్లకి వెతుక్కుంటూ వచ్చాం, మా అదృష్టవశాత్తు మీరు ఇక్కడే దారిలో కనిపించారు, రెండు నేను పట్టుకుపోయి తిరిగి కాంపోజ్ చేశాను, పట్టుకుపోయి ఆయన్ని పట్టాభిషిక్తుడు చేశారు. చూశారు, ఇది కదా వెంకటాచల మహిమ. పుష్కరిలో స్నానం చేసి అక్కడ భక్తి శ్రద్ధలతో భగవన్నామం చేస్తే భయంకర శత్రువులు తక్షణం నశించిపోతారు. శత్రువులు మిత్రులు అవుతారు, లేక శత్రువులు నశిస్తారు. ఆ తర్వాత తిరిగి మనకి రావాల్సిన వస్తువులు వస్తాయి. నేను చెప్పిన ఈ కథ చాలా గొప్ప కథ. మీరు ఎవరికైనా భగవంతుడి మీద, వ్యాసుని మీద, గురువు మీద నమ్మకం ఉంటే అన్ని పరిస్థితులు చక్కబడ్డాక ఒకసారి పట్ట మీద పెట్టి పుష్కరిలో సాయం చేసి భగవన్నామం చేయండి. మీ శత్రువులు తలకపోతాడు. పోయిన వస్తువులు వచ్చి తీరతాయండి. స్థలం పోయింది, ఇల్లు పోయింది, డబ్బు పోయింది, తెలుసుకున్న వాడు అక్కడికి వెళ్ళి జపం చేస్తే మీ ఆస్తులు వచ్చి తీరతాయి. నమ్మకంతో వెళ్ళండి, విశ్వాసంతో వెళ్ళండి అని శోక మహర్షి మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు కపిలతీర్థ ప్రభావం చెబుతున్నారు కదా. కపిలతీర్థం సామాన్యమైన తీర్థం కాదు. పూర్వం కపిల మహర్షి విష్ణుమూర్తి యొక్క అవతారమైన విష్ణువు 22 అవతారాలు ఎంచాడని చెప్పాను. అందులో కపిలుడు కూడా అవతారం. కర్తవ ప్రజాపతికి, దేవభూతికి కుమారుడిగా భగవంతుడే పుట్టాడు. ఆయనే కపిలుడు అంటే మరువుల్లో మొదటి మరువు పేరు స్వయంభవ మరువు. ఈ స్వయంభవ మరువు భార్య పేరు శతరూప. వీరిద్దరికీ చాలామంది కొడుకులు కూతుళ్ళు పుట్టారు. అందులో ఒక కుమార్తె పేరు దేవభూతి. ఈ స్వయంభవ మరువు ఈ దేవభూతిని కర్తవుడనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. కర్తవుడికి, దేవభూతికి ఆఖండ పుట్టినటువంటి వాడు కపిలుడు. ఈ కపిలుడే విష్ణువు. ఆయన తల్లికి సాంఖ్యయోగం చెప్పాడు, ఆవిడని ముక్తిని పంపాడు. ఆ తర్వాత పాతాళానికి పోయి తపస్సు చేసుకున్నాడు. ఆయన తపస్సు చేస్తూ ఉండగానే సగర చక్రవర్తి యజ్ఞం చేసిన కథ రామాయణంలో విన్నారు. సగరుడు కొడుకులు మహా అయుక్తుడు, దొండగులు వాడు. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు, వాళ్ళ యాగాశ్రాన్ని కపిల మహర్షి ఆశ్రమంలో పాతాళంలో కట్టేశాడు. మూర్ఖులు కదా ఈ సగరుడు కొడుకులు 60,000 మంది. అందువల్ల వాళ్ళు భూమిని తవ్వి పాతాళానికి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో ఆయన కట్టుకున్నటువంటి ఒక గుడిసె ఉన్నటువంటి స్తంభానికి ఈ గుర్రం కట్టివేయబడి ఉంది. పూర్వకాలంలో మహర్షులు ఆశ్రమాలు పర్ణశాల కింద తయారు చేసుకునేవారు. ఏవో చెక్కలు నిలబెట్టుకుని అడవిలో దొరికేటటువంటి కట్టెల్ని ఒక స్తంభాల కింద పోతుకొని ఆ రాటలకి పైన కప్పు వేసుకుని అందులో నివసించేవారు. అవి పర్ణశాలలు, ఆశ్రమాలు. ఆ ఆశ్రమాలకి స్తంభాలుగా చెట్ల కర్రలే పాతేవారు. అలాంటి ఒక కర్రకి ఇంద్రుడు ఈ గుర్రం పెట్టాడు అన్నమాట. వీళ్ళ గుర్రాన్ని చూచి కపిలుడే దొంగ అనుకున్నారట. అసలు ఆయన మొహం చూస్తే దొంగని ఎలా పోగలుగుతారండి? పూర్వజంలో పాపం చేసిన వాళ్ళకే మహాత్ముల ముఖం చూస్తే అసహ్యం కలుగుతుందట. ఈ జన్మలో ఏ జన్మలోనూ మీరు పుణ్యం చేశారు కనుక ఈ పురాణాలు వింటున్నారు. నా పొట్టివాడి మొహం చూస్తే మీకు ఆనందం కలుగుతుంది. అదే పాపం చేస్తుంటే నా పొట్టివాడి యొక్క ఈ పౌరాణిక భక్తులు కూడా మీరు చికాకు కలిగించవచ్చు. పూర్వజన్మ పాపం అది. కృష్ణుడు చూసి ఇష్టవతిని తిట్టిన వాళ్ళు లేరా? వాడు పాపాత్ములు. రాముడిని తిట్టిన వాళ్ళు లేరా? ఎన్నో జన్మల పాపం అది. దానివల్ల ఏమవుతుంది? వెళ్ళి ఇన్నోవా లారీ తప్ప. కాబట్టి పూర్వజన్మ సుకృతి ఒకటి ఉంటేనే భగవంతుడిని, భగవద్భక్తుల్ని, మహాత్ముల్ని గుర్తించగలుగుతాం. అనేక జన్మల సంస్కారం ఉన్నవాడు తప్ప లేకపోతే గుర్తించలేడన్నమాట. కపిలుడి వంటి మహర్షిని చూచి ఎదిగితి మద్దిరయ్య తన వేటికి గుర్రపు దొంగ వీడే ఈ జనపిది పట్టి సంపుడతి సాకు మునీంద్రుడు నేత్రములు తెరవక బాకి నోరు పెగలింపక బయసుక పట్టె నంచు అయ్యరువది వేవురు నిజ కరాయుధములు జడిపిను జిడాయుధం. నేను కనిపెట్టావురా, నువ్వే గుర్రపు దొంగవి. మేము యజ్ఞం కోసం విడిచిపెట్టిన అశ్వాన్ని, యాగాశ్వాన్ని అపహరించి నీ ఆశ్రమంలో ఉన్న ఈ రాతి స్తంభాలకో, చెక్క స్తంభాలకో, కొయ్య స్తంభాలకో కట్టుకుని మేము వచ్చేసరికి కళ్ళు మూసుకుని దొంగ జపం చేస్తావా? ఇది దొంగ జపం, పొంగ జపం. మమ్మల్ని చూసి భయపడి కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణయ్య అంటున్నావు కానీ నువ్వు దొంగవి. మా గుర్రాన్ని అపహరించావు, మేము కనిపెట్టావు, ఎంత గత రోజు ఇలా మూసుకుని అంటావా అని ఆక్షేపించారు. 60,000 మంది భక్తులు చూసి ఆయన మీదకి వెళ్ళారు. ఆయన జుట్టు ఒకడు పట్టుకున్నాడు, కత్తి ఒకడు ఎత్తాడు. వెంటనే ఆయన కళ్ళు పెట్టుగానే అందులో చక్రజ్వాలలు వచ్చి 60,000 మంది కాలి భస్మం అయిపోయారు, ఊడిదిగిపోయారు. ఆ తర్వాత వాళ్ళ వంశస్థుడైనటువంటి అంశుమంతుడు అక్కడికి వచ్చాడు. అంశుమంతుడు ఆ గుర్రాన్ని పట్టుకుపోయాడు. అప్పుడు కపిలుడు గంగ వీడ మీద ప్రవహిస్తే వీడికి దిశాచత్వం కలుగుతుంది, నాకోటి మహాత్ములకు అపచారం చేయడం వల్ల వీళ్ళు నా కంటి మంటకి కాలి ఊడిదయ్యారు, అందువల్ల వీడికి మూర్తి లేదు, వెళ్ళిస్తున్నాను, ప్రభు లేదు, నరకము లేదు, ప్రస్తుతం పిశాచాలి అన్నాడు. వీళ్ళకి తిట్టి తెప్ప ఉండదు, వీళ్ళు బాగుపడాలంటే వీళ్ళ గంగ ప్రవహించాలి అన్నాడు. పాప ముసుముత్రుడు గంగ తేలేకపోయి చచ్చిపోయాడు, ఆయన కొడుకు దిలీపుడు మరణించాడు, చురకాయ కొడుకు భగీరథుడు గంగను తెచ్చాడు. ఆ కథ అంతా ఇదివరకు వెళ్ళలేదు. ఆ గంగ అక్కడికి రాగానే కపిల మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి ఈ భస్మరాసులని పవిత్రం చేసింది. ఈ చచ్చినవాడు విశాఖలు కాస్త దివ్య రూపం ధరించి స్వర్గాన్ని పడిపోయాడు. అప్పుడు జరిగింది ఒక మాట, ఈ గంగ కపిలుడు ఆశ్రమంలోకి వచ్చింది. కపిలుడు అక్కడ ఒక చిన్న లింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజిస్తున్నాడట. ఈ గంగ దాని మీద వెళ్ళి ఆ లింగాన్ని ఉంచగానే ఆ లింగం రింపులు విరిగిపోయింది. పాతాళం నుంచి పేల్చుకుంటూ భూమిని చీల్చుకుని వెళ్ళి వచ్చేసింది. ఎక్కడో పాతాళంలో ఉన్న ఆ లింగం, ఆ కపిలేశ్వర లింగం కపిలుడి పేరు మీదుగా పాతాళాన్ని చీల్చుకుని భూమిలో బయటకు వచ్చింది. అదే ఇప్పుడు కపిల తీర్థం దగ్గర ఉన్న లింగం, అది కపిలుడు పూజించిన లింగం. ఆ లింగంతో పాటు గంగ కూడా తల్లి పైకి వచ్చి కొండ మీదకి చేరి ఆ కొండ మీద వచ్చి వెళ్ళి కిందకి కపిల తీర్థం అనే పేరుతో ప్రవహించడం మొదలెట్టండి. ఆ విధంగా భోగవతి అనే పేరుతో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి గంగ కపిల తీర్థంలో ఆకాశ గంగగా కపిల తీర్థంగా ప్రవహిస్తూ ఉంటే కపిలుడు పూజించిన లింగమేమో కపిలుడి పేరు మీదుగా కపిలేశ్వరుడు అయ్యిందనమాట. అంత దివ్య చరిత్ర ఉన్నది. ఎక్కడి పాతాళం, అందుకే దాని కింద భాగం పాతాళంలో ఉంటుంది. దాని ఆ లోతు ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా ఎంతో మంది లోపులు రాత్రి పూట అదృశ్య రూపంలో ఈ లింగం పానబట్టడం కింద ఉన్న ఆ బేస్మెంట్ ఆధారం ఎక్కడుందో చూద్దామని కింద దిగుతారు. లోపులకి కూడా ఆ లింగం పుత్రుడి కింద దిగుతూ ఉంటే అడుగు ఎక్కడుందో కనపడలేదు. పూర్వం చూసారా విష్ణువు బ్రహ్మ అరుణాచలంలో ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్ళారే, కింద లింగం మూలమో తెలియలేదు, ఒక ఆయన పైన ఉన్నది తెలియలేదు. అలాగే ఇప్పటికి కూడా ఆ లింగం యొక్క ఆధారం కింద ఉన్నటువంటి మూలం ఎవరికీ తెలియదు. అంత పాతాళం తెచ్చి దాని ఆ లింగంతో పాటు వచ్చిన గంగయే కపిల తీర్థం అన్నమాట. ఇందులో నేను చెప్తాను, ఇందులో చెప్పిన మాట చెప్తాను. వెంకటాచల మహాత్మ్యంలో లేనిదేది చెప్పడం. సంస్కృతం చదవలేని వాడు తెలుగులో కనీసం మాతృశ్రీ తరికొండ వెంకమాంబ రాసిన వెంకటాచల మహాత్మ్యం చదివిన అర్థమైపోతుంది. అప్పటి నుంచి ఆ కపిల తీర్థంలో కపిలుడు పూజించిన లింగం ఉన్నది. అక్కడ అమ్మవారు ఉంటుంది, కపిల తీర్థంలో జలం కూడా ఉంటుంది, ఆకాశ గంగలాగా పైన నీళ్లు వస్తూ ఉంటుంది. అది వర్షాకాలంలో అయితే బాగా ప్రవహిస్తుంది, ఒక రోజులో కూడా ఎంతో కొంత నీళ్ళు ఉంటుంది. ఈ కపిల తీర్థం ఎంత గొప్పదో మీరు శ్రద్ధగా వింటూ ఉంటే మీకే తెలుసుకుంది. భవిష్యత్తులో కూడా కపిల తీర్థం అయిన వస్తుంది. అసలు శ్రీనివాసుడి కళ్యాణానికి ముందు కపిల తీర్థం అయిన వడ్డీ కోసం వస్తుందన్నమాట. అందుకే ఏ రోజు వినడం మానకూడదు, ఏ రోజు మనం వినకపోయినా ఈ మహిమ వెళ్ళిపోయినట్టే. అయితే అదృష్టవశాత్తు ఎదురుగుంటా కూర్చోలేని వాడి కోసమే మా శిష్యులు లైవ్ తీసుకున్నారు ప్రతిపత్తి సత్సంగం తప్ప. ఏ దేశంలో ఉన్నవాడు వింటున్నారట. నిన్న మా భక్తులు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడి రిసార్ట్ నుంచి చేశారు, లండన్ నుంచి అమూల్య గారు కూడా చేశారు. గురువు గారు ఈ లైవ్ ఇవ్వడం వల్ల మేము మళ్ళీ వింటున్నామండి. చాలా రోజుల తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిందండి. ఇంతకుముందు రామాయణం వచ్చినప్పుడు మధ్యలో కొంచెం కొంచెం డిస్టర్బ్ వచ్చింది, వాళ్ళు రాలేదన్నారు. నాకేం తెలియదు కదా, వాడికి చెప్పేమో అంటారు తప్ప. దానివల్ల లాభం ఏమిటి? ఎదురుకుండా లేని వాడు కూడా యూట్యూబ్లో మీరేమో ఐట్యూబ్ ద్వారా చూస్తున్నారు, వాడు యూట్యూబ్ ద్వారా చూడగలుగుతున్నారు. మొత్తం మీద ఏమైతేనే చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, తెలుస్తున్నారు. ఇలాంటి పురాణములు ఒకరోజు రెండో రోజు బకాయి కట్టకూడదు, కనీసం ఇంటికి వెళ్ళాకే మళ్ళీ ఉన్నారు. వింటే ఈ మహామహిమ ఎన్నెన్ని చోట్ల చెప్పామో అవన్నీ మీ చెవిలో పడతాయి. తద్వారా మీ జన్మ చరిత్రార్థం అవుతుంది. అపూర్వమైన స్కంద పురాణాన్ని సంపూర్ణంగా వేరే యోగం వస్తుంది. స్కందుడు స్వయముగా మనకు అందించడం వల్ల ఆయన పెరుగుదుగా స్కంద పురాణం అయిందని చెప్పారు కదా. కుమారస్వామి అందించాడు, ఆ తర్వాత వ్యాసుడు మనకి అందించాడు, మధ్య మధ్యలో వాల్మీకి లాంటి వాడు అందించారు. ఇవన్నీ ఒక చోటకి చేర్చి వ్యాసుడు మనకి పురాణ రూపంలో అందించాడు. ఇది అపూర్వ మహిమ కలిగినటువంటిది. అందులో ప్రస్తుతం కపిల తీర్థ మహిమ కొత్తగా కొద్దిగా వస్తుంది ప్రారంభంలో, తర్వాత మళ్ళీ వస్తుంది అన్నమాట. అందుకని మళ్ళీ ఉన్నాయి కొత్త మీద కపిలుడి పేరు మీద కపిల తీర్థం అయింది కదా. ఆ తీర్థాన్ని, ఆ తీర్థంలో స్నానం చేసి ధరించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర చెప్పుకుందాం. మధ్య రాష్ట్రే ఆత్మారామేతృత్వం. పూర్వకాలంలో మధ్య రాష్ట్రంలో అంటే మహారాష్ట్ర, మహారాష్ట్రాన్ని మధ్య రాష్ట్రంలో కూడా పిలుస్తారు. ఈ మహారాష్ట్రలో ఆత్మారామి అది నా మధృతి. ఆత్మారాముడు అనే ఒక నామాన్ని ధరించిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన విప్రుడు, పండితుడు, వేదాలు కొంతవరకు అంగాలు, భాష కూడా నేర్చుకున్నాడు. భాష అనేది అలా నిరంతరం నేర్చుకోవాల్సిందేనండి. చిన్నప్పుడు నేర్చుకుంటే వేరు, భగవద్ అనుగ్రహంతో బాధ్యతలో వచ్చింది, దృఢంగా ఉంటుంది. మధ్యలో నేర్చుకున్నది ఎప్పటికప్పుడు కొంత పోతూ ఉంటుంది, కనుక అభ్యాసం చెయ్యాలి. అనభ్యాసే విషం శాస్త్రం. శాస్త్రం నేర్చుకున్నాక మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. అభ్యాసం చేయకపోతే పోతున్నారా? ఇవాళ శ్రీ సూక్తం నేర్చుకుని ఏడన్నారా మళ్ళీ మొదలెడితే మర్చిపోయారు. కార్డింగ్ నేర్చుకున్నాక నేర్చుకున్న కొత్తలో ఒక ఏడాది పాటు నడిపోయారు, ఏడాది నడిపోయారు, కాస్త బ్రేక్ చూసుకుని నడతారు. అప్పుడు మనకి ఏడాదిలో బాగా ఏమవుతుందన్నమాట, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకసారి ఒక ఏడాది నడిపోయారు, వచ్చిన రెండు మూడు నెలలు నడిపోతుంది ఏమవుతుంది. ఇప్పుడు నేను 5-6 నెలలు నడకపోయినా వడి నడితే ఎలా ప్రకారం ఎలా పెడుతుందంటే ఏళ్ళతరం ఎక్స్పీరియన్స్ కనుక. అలా కాకుండా కొద్దిగా 17-17 ఏళ్ళు నడవడం మానేస్తే మళ్ళీ మొదలైపోతుంది. అభ్యాసం లేకపోతే ఏమవుతుందన్నమాట, శాస్త్రం మర్చిపోతాం, విషం అవుతుంది. అందుకని పూర్వకాలంలో నేర్చుకున్న విద్య రోజు వల్లి వేసేవారు, దానికి ఎవరి పేరు అధ్యయనము. దీంతో పాటు అధ్యాపనం ఇతరులకి చెబితే ఇంకా బలపడిపోతుంది. నేను పురాణం చదవడం కాదు, చెప్పడం వల్ల నాకు ఎక్కువ గుర్తుండిపోతుంది. చెప్పడం కోసం నేను మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటాను కదా, ఒకసారి చెప్తే దృఢం, మళ్ళీ రెండోసారి చెప్తే సుదృఢం అయిపోతుంది. అందులో ఇన్ని పేర్లు ఇన్ని కథలు చక్క 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 అసలు పుస్తకం చూడక్కర్లేదు కూడా గుర్తుకొస్తాయి అన్నమాట. నేను కూడా అలాగే చదువుకునేవాడు, చెప్పేవాడు, అధ్యయనం చేసేవాడు, ధర్మజ్ఞుడు, ఎప్పుడు ఏమేమి చేయాలో అన్ని చేసేవాడు. కానీ కర్మ ఒకటి ఉంటుంది, ఎవరి కర్మ వాడు అనుభవించక తప్పదు. ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన కర్మ ఫలితం యావం వాడైనా అనుభవించవలసిందే. అవశ్యం అనుభవం కర్మ శుభాశుభం. మంచి కానీ చెడ్డ కానీ నీవు చేసిన పని యొక్క ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తావు. మంచి పని చేసావు, మంచి ఫలితం అనుభవిస్తావు. చెడ్డ పని చేసావు, దాని ఫలితం అనుభవిస్తావు. ఎప్పటికైనా తప్పదు. అందులో వీలున్నంత వరకు సత్కర్మాచరణ చేయాలి, దుష్కర్మాచరణ చేయకుండా ఉండాలి. ఇతడు ఈ జన్మలో దరిద్రుడై పుట్టాడు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల. పాండిత్యం ఉన్నది, పిల్లలు బాగా ఉన్నారు, వద్దంటే పిల్లలే, ఇంటి నిండా పిల్లలు గెలలే. అంటే దరిద్రులకు ఎక్కువ సంతానం ఉంటారండి, దరిద్రం తెలియదండి. ఇతడికి సంతాన సంపదే కానీ ఈ సంపద లేదు, దాంతో దుఃఖపడేవాడు. మధ్య మధ్యలో భార్య తోట పోనైనా తెచ్చిపెట్టట్లేదు, ఈ పూటకి దరిద్రుడు వల్ల యాత్ర పడిపోతున్నాను కొంచెం తిట్టుకునేది. ఏం చేస్తుంది, భార్య కూడా విసుగెత్తుతుంది, ఇంట్లో పిల్లలు వచ్చి అన్నం అన్నం అంటారు, అన్నం పెట్టలేక బాధపడుతుంది. అందుకని విసుక్కునేది. ఒకనాడు అతనికి బాధ కలిగింది, భార్య తిడుతోంది, పిల్లలు తిడుతున్నారు, వాళ్ళు తిట్టడంలో కూడా అర్థం కనబడుతుంది. నేను డబ్బు గురించి ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా తిరిగేశాను, పిల్లలకి సరిగ్గా పాఠం కూడా చెప్పలేదు. కుటుంబం పట్టించుకోకుండా దేశం మీద పెట్టి ఏంటి ఉపయోగం? నువ్వు ఎంత గొప్ప వాడిదైనా పిల్లలు కూడా పట్టించవద్దు. ఈ పిల్లలు ఏమైనా చదువుతున్నారో లేదు చూడదా, వాడికి ఎంత అన్నం పెడుతున్నావో లేదు చూడదా, అవి చేయకపోతే వాళ్ళు తిరగదు, వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు నేను చేయలేదు, నా కుటుంబాన్ని పాడు చేశాను, నిర్వీర్యం చేశాను, సంపద లేదు, ధనంతో పాటు తిండి లేదు, కీర్తి లేదు, పిల్లల అభివృద్ధి లేదు, ఇంక ఏం చేద్దాం అనుకున్నాడు. వాడికి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. వెంటనే ఇంట్లోకి బయటకు వచ్చి కనిపించిన అడుగులో పడి ఎక్కడైనా ఎలా అయినా తేలిగ్గా చచ్చిపోయే మార్గం ఏమిటి అనుకున్నాడు. ఆత్మహత్య కూడా తేలిగ్గా చచ్చిపోవాలి. ఒంటిలో ఏం పెట్టుకోవాలో తెలిసినంత దూరంలో కోసం పట్టించుకుంటే మహాభాగం కాదు, గంటల గంటల కాలిపోయి బాబు ఏడుస్తూ చావాలి. ఈ లోపు కప్పగారు ఎవడన్నా నిప్పు వంట అడిపాడంటే వీళ్ళంతా మాత్రం వెళ్తూ ఈ పాడితో అదో దరిద్రం. అందువల్ల ఒంటికి నిప్పు పట్టించుకుని చావడం భయంకరం, అలా చావకూడదు. మరి ఏం చేద్దాం, ఉరి వేసుకుని తెచ్చిపోతే అమ్మ వెంట పెట్టిందే అనిపిస్తుంది కదా, చచ్చేవాడి గురి ఉరి వేసుకునేవాడికి వెంట పెడితే ఏమైందండి, చచ్చిపోతాం కష్టం కదా. అందువల్ల గురి వేసుకుంటే గురితాడు వెనక తీసుకుంటే నాలుగు బయటకు వచ్చి అసహ్యమరణం వస్తుంది, మెడంతా తీసుకుపోదు అనుకున్నాడు. అంటే వీడికి చావడానికి ధైర్యం సరిపోతుంది, చావాలనిపిస్తోంది, సులభంగా వచ్చే మార్గం తెలియడం లేదు. నేలలో చూసేసిపోతే నీళ్లు తాగేసినప్పుడు భయం వేసుకుని బాబు అయితే అనుకున్నట్ట. పావు పుట్ట కనపడితే అందులో చేయబడితే ఏమవుతుందో, పావు కట్టేస్తే అది కట్టేమో అనిపించింది. ఈ విధంగా కొన్ని ప్రయత్నములు చెయ్యాలనుకున్నాడు, చెయ్యలేకపోయాడు. ఇది కూడా కాదనండి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడికి ఆత్మహత్య వల్ల బాధ కలుగుతుంది అని అనిపిస్తే వాడు చావడం, దుర్మరణం పాలుగాడు. ఈ విధంగా చావలేక బ్రతకలేక ఆత్మహత్య చేసుకోలేక అలాగని చేసుకోకుండా ఉండలేక నానా యాత్ర పడుతూ మొత్తం మీద అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. వాడు అదృష్టవశాత్తు వెంకటాచలం చేరాడు, సరిగ్గా కింద భాగానికి చేరాడు. ఆ కొండల యొక్క ఎత్తును చూశాడు. వాడు చేరిన ప్రాంతమే కపిల తీర్థం. కపిల తీర్థే తు సంప్రాప్తే, కపిల తీర్థాన్ని పొంది పొందగానే వీడికి ఎక్కడ లేని అలసట అప్పుడు తోచింది. నడిచాను నడిచాను నడిచాను, బాగా అలిసిపోయాను, చాలా పట్టేసింది. ఈ మధ్యన సరైన స్నానం సంధ్యావందనం లేదు, ఇందులో హాయిగా స్నానం చేద్దాం, చల్లగా కనపడుతోంది కొలము అనుకున్నాడు. ఆ సమయంలో అతనికి అలసట తొలగించుకోవడానికి, చెమట తొలగడానికి, స్నానం చేయడానికి మాత్రమే కనబడిన ఒక కొలం, ఒక జలపాతం అనిపించింది. వెంటనే అక్కడికి వచ్చాడు. ఈయన వచ్చే సమయానికి కొంతమంది ఋషులు అక్కడికి వచ్చి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుంటారు. ఓ ఎంత కథ పొరపాటు, నేను కూడా సంకల్పం చెప్పుకోకుండా ఎంతో స్నానం చేస్తే తప్పు చేసేవాడు కదా, ఎంత చెడ్డ లేదు, బ్రాహ్మణుడి చదువుకున్న వాడిని అనుకున్నాడు. వెంటనే ఆచమనం చేసి వాళ్ళతో పాటు సంకల్పం చెప్పుకున్నాడు. వాళ్ళతో పాటు నిష్ఠగా అందులో దిగాడు. ఒక్కసారి కపిల తీర్థంలో హాయిగా సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. అలా స్నానం చేయగానే అలసటంతా పోయింది కదా, ఒంటికి ఎక్కడ లేని చైతన్యం వచ్చింది. కపిల తీర్థంలో స్నానం చేస్తే మహాపాపాలు పోతాయి, వీళ్ళు భయంకరమైన పాపాలు తొలగిపోయాయి. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అనుకున్నాడు. శరీరానికి కొంత ఓపిక వచ్చింది, నడిచే శక్తి వచ్చింది, అలసట తొలగింది. దాంతో పాటు వాడికి తెలిసి కానీ తెలియక కానీ స్నానం చేయడం మొత్తంలో పాపము పోయింది కొంత. అప్పుడు అతనికి ఎంత దూరం వచ్చాను కదా, ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములైన ఋషులతో కలిసి సంకల్పపూర్వక స్నానం చేశాడు కదా, వీళ్లతో పాటు ఎక్కడికి వాళ్ళు విడితే వాళ్ళతో విడితే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు పండెక్కుతారు, నేను పండెక్కుతాను, ఏమో ఇక్కడ మంచినీళ్ళు తాగడం వల్ల స్నానం చేయడం వల్ల చెమట పోయి అలసట పోయినట్టే ఆ పండగను వీడాక వాళ్ళతో పాటు పెట్టి ఆహారమైన దొరుకుతుందేమో, ఆకలి కూడా తీరుతుందేమో అనిపించింది. అనిపించి వాళ్ళతో పాటు పండెక్కాడు. అదే చిత్రము, వాళ్ళు ఆ కొండలో రకరకాల మార్గాల్లో వెళ్ళి ఇతను కనబడకుండా ఆయనైపోయారు. వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు, వీడు ఒక్కడు దారి తప్పాడు. ఇప్పుడంటే ఒకటే రూట్ కనబడుతున్న మెట్లు, అయితే ఇటువైపు ఏది అలిపిరి లేకపోతే అటు శ్రీవారి మెట్లు రెండు కనపడతాయి. కానీ ఆ రోజుకి కొండలకి ఎన్ని మార్గాలండి, ఇది మెట్లు ఎక్కడ ఉన్నాయి, అలా అలా కొండమైతే ఎందు పదాల్లో ఎక్కి వెళ్ళి వెళ్తాం. మెట్లు అన్ని తర్వాత తర్వాత వచ్చాయి. ఆ కాలంలో ఈ కొండ యుగంలో త్రేతాయుగంలో కొండ మీదకి ఏనుగుల మీద ఎక్కారండి, మెట్ల మీద ఎక్కారండి, కొండ మీదకి ఒక రూట్ ఉండే చక్క ఆ మార్గంలో ఎక్కారు. వీడు కూడా ఎక్కడో దారి తిప్పాడు అన్నమాట. అయినా సరే ధైర్యం తెచ్చుకుని ఎటు వెళ్ళినా కొండ మీదకి పడతామని భావించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండ గుహ కనపడింది. ఆ గుహ ముందు ఒక కుర్రాడు కూర్చున్నాడు. 8 ఏళ్ళు ఉంటాయి ఆ బాలుడికి, ఓన్లీ 8 ఇయర్స్, 8 సంవత్సరాల బాలుడు. గోచిగుడ్డ తప్ప ఇంకేమీ పెట్టుకోలేదు. ఆ బాలుడు పద్మాసనం వేసుకుని రెండు చేతులు నాభి దగ్గర చేర్చి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. ఆ కుర్రవాడు చూడగానే ఎందుకో ఈయనకి భక్తి కలిగింది. ఈయన ఎవరో సామాన్యుడు కాదు, ఈ భయంకరమైన కొండ మీద క్రూరమృగాలు పాములు మొదలైనవి తిరిగే కొండ మీద కొండ గుహలో ఏకాంతంగా కూర్చున్నాడంటే తపశక్తి కలిగిన వాడు అనిపించింది. వాడు ఇప్పటికీ అడవి మీద అన్ని మృగాలు అభిముఖున్నాయంటే ఆ రోజుల్లో ఎటువంటి కారణం ఏంటిది, పాతకాలంలో కొండ మీద పెట్టినవాడు తెలుస్తుంది. మాట్లాడడం ముందే ఇప్పుడు జనం పెరిగిపోయాక కొంత మృగాలు తిరగడం తగ్గింది, కానీ ఒకప్పుడు నెగ తిరిగేసేవి కదా, ఎరువులు కూడా తిరిగేసేవి కదా. అక్కడికి కృతజ్ఞతలు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. అంత అడివి ఏకరమైన అరణ్యం, అటువంటి అరణ్యంలో పదమహ దగ్గర ఒంటరిగా కూర్చున్న వాడు చూడగానే ఇతడు తపశక్తి కలిగిన వాడు కాకుంటే ఇక్కడ ఇలా కూర్చుని తపస్సుకి లేడు. పైగా అతని కరుబొమ్మల మధ్యలో సూర్యుడి కాంతి వంటి కాంతి కనబడుతోంది. నిజమైన యోగికి ఈ గురుమధ్యంలో కాంతి కనపడుతుంది. అటువంటి కళ్ళు కూర్చునేటట్టు ఇందులో కాంతి కనపడుతుంది. మామూలు వాడు సంధ్యావందనం చేసి నానయాత్ర పడినా ఆ కాంతి కనపడదు. యోగులకి క్షణాల్లో కాంతి బయటకు వస్తుంది. యోగ శక్తి అది. వెంటనే దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు జోడించాడు. ఈయన అదృష్టం చెప్పి ఈయన వెళ్ళగానే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే మహాత్మన్ తపోనిష్ట అకనిష్ట పాపోహం పాపకర్మాహం కృపయా మాం సముద్ధర. ఓ మహాత్మ తపస్యాని, నేను పాపాత్మని, పాపకర్మలు చేసిన వాడిని, అందువల్ల ఈ జన్మలో ఎన్నో కష్టాలతో అలవటించిపోతున్నాను. నా భాగ్యదేవత ఈ కొండ మీదకి తీసుకొచ్చింది, నిన్ను నాకు దర్శనం చేయించింది. పరమ కరుణాస్వరూపుడు నువ్వు, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు కరుణాస్వరూపుడు అని. కృపయా అంటే కరుణతో దయతో మాం నన్ను సముద్ధర ఉద్ధరించు, నన్ను కష్టాల నుంచి బయటపడవే నాకు మార్గం చూపించని అడిగాడు. అడిగినంత మాత్రం చేత వాడు వెంటనే ఏమైనా అనుగ్రహించరు, ఏదో పరీక్షలు పెడతారు. కానీ వీడి అదృష్టం బాగుంది చెప్పారు కానీ పెద్దలు చెప్పినందుకు హాయిగా సహాయం చేసిన కారణం చేత ఇతని మీద ఆ పొగవాడి దృష్టి పడింది. చిరుడు మునగాడు, అమ్మయ్య ఈయన నన్ను చూసి మందహాసం చేశాడు అంటే ఉద్ధరిస్తాడు అనుకుని వెంటనే కాళ్ళు పెట్టి పట్టేశాడు. కాడు పెట్టుకోకండి అని అరిచేవాడు లేదు అందుకని వెంటనే కాళ్ళు పట్టేశాడు. నీ బాధ వెతుకు నాకు నిర్మల హృదయా, నీ బాధమే నాకు దిక్కు నిర్మల హృదయ అని గట్టిగా కాడు కొట్టుకున్నాడు. ఆయన ఇంటికి నీ కష్టం ఏమిటో ఆయన కష్టాలలో మొదటి కష్టం దారిద్ర్యం. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పటిదాకా ధనం ఎలా ఉంటుందో సరిగ్గా చూడలేదు, మంచి భోజనం చేయలేదు, మంచి వస్త్రాలు కట్టుకోలేదు, ఇక మా ఇల్లు గుడిసే. మహాభయంకరమైన దారిద్ర్య దేవత నన్ను పట్టి పీడిస్తోంది. సంసారంలో నుంచి బయటపడలేక అందరి వాళ్ళు ఇంట్లో బతుకుతున్నాను. దరిద్రుడు కూడా ఒక బతుకేనా? దరిద్రుడు బతుక బతుకు కాదు, దరిద్రుడు జీవితం కూడా ఒక జీవితం కాదు, అసలు దరిద్రుడు మనిషే కాదు అన్నాడు. మానవత బతుకెక్కడ? కొనుక్కుని ఇంట్లో చదవండి. అందులో మొదటి కథలో పిచ్చిక చరిత్రలోనే అసలు పేదవాడు కూడా ఒక జీవియేనా అనే పదం నేను చాలా అద్భుతమైన పదం వాడాను. అది లక్ష్మీదేవి రాజాక రాయించిన అపూర్వ కథ. అందుకే ఆ కథ భక్తితో పెట్టుకోవడం బాగుపడ్డాను. నిర్భాగ్యుడు జీవియే అని ఒక పద్యంలో రాసిన పాట. నిర్భాగ్యుడు కూడా ఒక జీవియేనా? ఎందుకంటే వాడు పడే పాటలు ఎటువంటివి కాదు. నన్ను అనుగ్రహించవాలి కానీ అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నాయన ఇంతవరకు నువ్వు ఎన్నో ఆయాసాలు పొందావు, కష్టాలు పొందావు, ఇక నీక కష్టం పోయినట్టే. నీవు చేసిన మహాపాపం పూర్తిగా నశించిపోయే కాలం ఇప్పుడు నీకు చేకూరింది. నీ పాపం ఏమిటో చెబుతావు. నీ పూర్వజన్మలో ఒక్కనాడు కూడా మాధవుడిని స్మరించలేదు. గోవింద మాధవ లేదు, గోవింద మాధవ జగదానందారాయణ అని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు నామస్మరణ చేసుకుంటే ఎప్పుడు చూసినా అవసరం దిక్కుమంద భజన ఆపేయండి అన్నావు. ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో. పూర్వజన్మలో చేసిన పాప పిల్లిని పట్టి పీడిస్తుంది. ఈ పద్యం వినండి ఒకసారి విను. జన్మాంతరమందు మాధవుని సేవించలేక వివేకము లేక లోభంబున దానకంటకుడవై గర్వంబుతో నింపుతుంది. ఒక్కనాడు గోవింద నామస్మరణ చేయలేదు. సరే చేయకపోతే చేయకపోయావు, దానము చెయ్యక పిసిరు కొట్టిపోయి బతికావు. నీవు పిసిరు కొట్టిపోయినా పర్వాలేదు, ఎవరైనా దానం చేసుకుంటే ఎందుకు దానం వద్దంటావు? ఎవరైనా 500 కొట్టి పోతుంటే ఎందుకంటే 500 రూపాయలు కావాలన్నా? చెయ్యకపోవడం కంటే చేసేవాళ్ళు అప్పుడు ఇంకా బాగుంటండి. ఈ తర్వాత పెట్టిన అందుకే మీకోసం చదువుతున్నాను. దానమిచ్చువారి దానంబు గొడువారినను సరించి ఒకరి ఒకటికి కసరు ముట్టు నట్టి కళ్ళ మాటలు నీవు చెప్పి దానకాని చేసిన దానం ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దానం చేయడం దండగా వద్దండి నా మాట్లాడండి, దానం చేయడం నష్టమండి, అసలు దానం చేస్తే ముష్టాడు తయారవుతారండి అని దానం చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఇవ్వద్దని చెప్తావు. పుచ్చుకునేవాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఏం చేశాక, ఇప్పుడు ఎవరో ఒక ఆయన అటువంటి ఆయన ఇటువంటి ఆయన దానం చేద్దాం అనుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరికంటే నేను ఇస్తాను అన్నాడు. అందుకని ఈయన దగ్గరికి వచ్చి వాడు పాపిస్తాడండి, వాడి సొమ్ము పాపం సొమ్మండి, వాడు హత్య చేసేటండి అది చేసేటండి, ఆ డబ్బు చూడు నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి వీడికి రెచ్చగొట్టి బాగా వీడిని భయపెట్టేశాడు. దాంతో పుచ్చుకునేవాడు మానేశాడు. ఇచ్చేవాడిని ఒక రకంగా పాడు చేసావు, పుచ్చుకునేవాడిని ఒక రకంగా పాడు చేసావు, ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగించావు, ఒకరేందు ఒకరికి కసరు పుట్టు పెట్టి కళ్ళ మాటలు నీవు చెప్పావు, వాడి దగ్గర వెళ్ళి వీడి మీద పెట్టి ద్వేషం పుట్టించావు. కాబట్టి దానం ఇవ్వకుండా చేసావు, పుచ్చుకోకుండా చేసావు, ఈ విధంగా దానాన్ని పాడు చేసావు. ఇవ్వని వాడికి ఎలాగో ఇవ్వకపోయావు, ఇచ్చేవాడిని పాడు చేయటం వల్ల, పుచ్చుకునేవాడిని పాడు చేయటం వల్ల నీకు ఘోర పాపం చుట్టుకుంది. అక్కడ తాగేవా, ఆచార విహీనోభూతి, ఆచార విహీనుడు అయిపోయావు, తినకూడని తోటకున్నావు, పుచ్చుకోకూడదు పుచ్చుకున్నావు, ఎక్కడ పడితే అక్కడ తెలిసావు, ఇతరులు ఇవ్వకుండా చేసావుగా నువ్వు పుచ్చుకునేవాడిని. దానం ఇచ్చేవాడిని వీడికి వద్దన్నాడు కానీ అలా వెళ్ళి నాలంటే తీస్తే లాభన్నాడు, వాడికి లగేసేవాడు. నీచుల దగ్గర కూడా పుచ్చుకున్నావు, తినకూడదు తిన్నావు, ఆదివారం వస్తే చాలు ఆ చేపల మీద చుట్టుకెళ్ళి పటాపట్ట వాటిని పొట్టించుకుని వంటి తూలి చేసావు. తినకూడదు పంది మాంసం కూడా తిన్నావు, గోమాంసం కూడా తిన్నావు. అక్కడ తాగేవా, మహాత్ములు ఏదైనా మంచి పని చేస్తే చూచి హసింపుచుంది వాటి వేళపాడని చేసావు. ఏ పద్మాగర్ గారు గెలవృక్షం నడితే ఆ గెలవృక్షం నాటినందుకు దిగ్మాల కామెంట్ పెట్టావు, ఆయన్ని అపహాస్యం చేసావు. హెబ్సైన జనుల్ని మహాత్ముల్ని అపహాస్యం చేయకూడదు. నీకు ఎలాగో చేపగా పురాణం చెప్పడం చెప్పిన వాడిని ఎందుకు తిట్టడం, నీకు ఎలాగో అయ్యప్ప దీక్ష చేపగాదు దీక్ష పుచ్చుకున్న వాడిని ఎందుకు తిట్టడం, నీకు ఎలాగో గణేశ దీక్ష పొదలదు కానీ గణేశ దీక్షలో ఉన్నవాడిని నువ్వు తిట్టేందుకు. ఈ విధంగా దీక్షాపురుల్ని దానపురుల్ని పుణ్యాత్ముల్ని గుడులు కట్టించేవాళ్ళని గలవనం నాటేవాడిని యాత్రలు చేసేవాడిని నోటికొచ్చినట్టు నిందించి వేళపాడం చేసావు, డబ్బంతా పోగేసి ఎవరికి కూడా దాచావు, చివరిగా డబ్బంతో పాటు పెట్టి పెళ్ళానికి కూడా ఇవ్వకుండా చచ్చిపోయావు. ఆ పాపం ఇప్పుడు నిన్ను పట్టుకున్నది. అందుకే ఈ జన్మలో నీకు రూపాయి లేకుండా పోయింది, భార్య మొదలైనటువంటి వాడు నిన్ను తిట్టారు, పిల్లలకు అన్నం పెట్టలేకపోయావు. ఇవాళ మనం అనుభవిస్తున్న కష్టాలన్నీ మన పాపాలే, ఎవరి మీద మనం అపాఠం లేకుండా నా మొగుడు పురాణానికి వెళ్ళవట్లేదు. ఎందుకు అనవట్లేదు, నువ్వు చేసిన మహాపాప ఆ మొగుడు రూపంలో నేను కొట్టుకుంది. నీ పెళ్ళం నీకు అన్నం పెట్టట్లేదు, ఎందుకు పెట్టట్లేదు, నువ్వు ఏదో మహాపాపం చేసేవారు, ఇప్పుడు ఆ భార్య నీకు అన్నం పెట్టడంలా, లేదా నీకు బయటికి వెళ్తే వాహనం దొరకట్లేదు, ఎందుకు దొరకట్లేదు, పూర్వం ఎవరికి వాహనాలు ఇవ్వక వాహనాల్లో వెళ్ళేవాడు, వాహనాలు పడగొట్టి పాడు చేసేవాడు కానీ ఈ రోజు నీకు వాహనం లేకుండా పోయాయి. అందువల్ల ఎప్పుడు ఇతరులు నాకు అపకారం చేశారని అలా మనం చేసిన పాపం అనిపిస్తున్నాం, మనం చేసిన పుణ్యం అనిపిస్తున్నాం అనుకుంటే చాలు. ఈ జన్మలో నీ అదృష్టం ఈ కపిల తీర్థానికి రాగానే, నువ్వు చేసిన మహాపాపం కపిల తీర్థానికి వచ్చి స్నానం చేయగానే తొలగిపోయింది. ఆ పాప చెయ్యంపిప్పుడు ఆ కాపిల తీర్థమున్న కృంకగా ఆనందోనంది. అందుకే పంట కడగానే ముందు కపిల తీర్థంలో స్నానం చేస్తే అప్పుడు మన పాపం పోతుంది, కనుక పంట మీదకి వెళ్ళిన వాడికి సక్సెస్ లభిస్తుంది. ముందు కిందకి అసలు వెళ్ళగా మనం డైరెక్ట్గా పంట మీదకి వరిగితే వెళ్ళిపోయి దేవుడికి ఏదో రంగా అన్నదాతలు అన్నం పెట్టుకుని వచ్చేయండి. ముందు వెళ్ళి కపిల తీర్థంలో స్నానం చేసి అప్పుడు పంటకు వెళితే ఈ పాపం ఇక్కడ పోయింది కనుక పంట మీదకి వెళ్ళి నువ్వు అనుకున్న పనులు మీ నెరవేరతాయి. ఈ క్రమం పోయింది రండి, క్రమంగా పరుగు పరుగు వెళ్ళిపోవడం, విమానంలోనే ఇంకోటో పండు ఎక్కేయడం, ఎక్కి ఎక్కగానే మనకి ఎలా దొరికితే లెటర్లు రికమెండేషన్ 1000 రూపాయలు 10,000 టికెట్లు కూర్చేసుకుని పరుగు పొరుగులు అనబెట్టు బారిపోవడం. ఏదో పెద్ద నిజంగా పని ఉంటే అనుకోవచ్చు, వేరే విషయం మన బతుకు అంత పనులేవు లేవు, లేకపోయినా సరే ఓపిక లేక భగవంతుడి దగ్గర మాత్రం ఓపిక లేదు. మిగతా అన్ని పనులకు ఉంటాయండి, తాగడానికి కందనాలు ఆడటానికి పిచ్చి పనులు చేయడానికి అన్నిటి కోరికలు ఉంటాయట ఎక్సెప్ట్ భగవంతుడు. అదే ఏడింటికి లేచానండి, లేవగానే చక చక చక్క కాఫీ తాగేసి ఏదో స్నానం చేసి టిఫిన్ తీసానండి, దేవుడికి మొత్తం దండం పెట్టాను, టేబుల్ దగ్గర బుద్ధిక్కానండి అంటాడు. అంటే దైవానికి ఒక 5 నిమిషాలు కేటాయించలేకపోతారు. ఆయన నీకు ఎందుకు కేటాయిస్తే టైము, అందుకే ఆయన వారికి టైం కేటాయించలేదు కనుక మన టైం తగ్గేసి. కాబట్టి ఈసారి అయినా పంతొమ్మిదికి వెళ్ళే ముందు కపిల తీర్థంలో స్నానం చేసి పైకి వెళ్ళండి. దానివల్ల మీకు ఎంత ఆయుధం ఉంటుందో పండుగ మీకే తెలుస్తుంది. అందువల్ల వచ్చే మంచి పడికి అనుభవిస్తాము. సరే, నీ అదృష్టం కపిల తీర్థంలో మురిలో పాపం పోయింది, అందుకే లక్ష్మీదేవిని అనుగ్రహించి కొండ ఎక్కేలా చేసింది. దీనికి కూడా కారణం ఉన్నది. నువ్వు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఎవరికి దానం చేయని అన్నం పెట్టావు, కానీ ఒకే ఒక్కసారి ఒక పుణ్యం చేశాడు. అంత పాపత్తుడు కూడా ఒక పుణ్యం చేయడం వల్లే కపిల తీర్థంలో మురిగాడు. అది ఎవరో తెలిసిన ఒకసారి మీ ఊళ్ళోకి ఒక పౌరాణికుడు వచ్చాడు. ఎవరికి మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెట్టాను నువ్వు ఆ ఒక్క వ్యక్తిని చూడగానే ఎందుకో ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆయన మంచినీళ్ళు అడగగానే బిందెడు మంచినీళ్ళు ఇచ్చాడు. ఆనాడు ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం వల్లే కపిల తీర్థంలో ఆచమనం చేసి నీళ్ళు సహాయం చేశాడు. ఆయనకి అన్నం పెట్టమని అడిగితే అన్నం లేదు కానీ మా ఇంట్లో గోంగూర కట్ట ఉందండి ఒక శాఖం ఇచ్చాట. గోంగూర ఇస్తే ఆ గోంగూరతో పప్పు చేసుకుంటున్నాడు. ఆ పుణ్యమే ఈ జన్మలో ఎంతో ఎంతో అన్నం పెట్టింది ఆయన. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా ఎప్పుడైనా రవ్వంత పుణ్యం చేస్తే అది కూడా మనల్ని అవసరం వచ్చినప్పుడు కాపాడుతుంది. సార్ గోంగూర కట్టు కాపాడింది, ఇచ్చిన మంచినీళ్ళు కాపాడే, అందుకే ఈ పెద్దల తీర్థంలో స్నానం చేసావు, నీ పాపం పోయింది. ఇప్పుడు నీకు ఐశ్వర్యం వచ్చేందుకు ఒక మంత్రం చెబుతాను. ఆ మంత్రం వ్యూహలక్ష్మి మహామంత్రం. శ్రీహరి వక్షస్థలం మీద ఒక లక్ష్మీదేవి ఉంటుంది, ఆవిడ వ్యూహలక్ష్మి అంటారు. ఇప్పటికీ 7 కొండల వాడి యొక్క వక్షస్థలం మీద ఆ విగ్రహంలోనే లక్ష్మీదేవి యొక్క రూపం ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అంటారు. వ్యూహ అన్నప్పుడు పద్మ వ్యూహంలో ఉన్న వ్యూ ఉంటుంది కదా, ఊ రాసి కింద యావత్తి అన్నమాట, అది వ్యూహ లక్ష్మి. తన్మంత్రం మహామంత్రం భావయే సతతం మునే. ఓ ముని, యోగలక్ష్మి మహామంత్రం అనే మహామంత్రం చాలా బాగుంది. అది ఎల్లప్పుడూ జపించవచ్చు. కష్టం వచ్చినప్పుడు మాబోటి గురువుల ద్వారా ఉపదేశం పొంది దానిని శ్రద్ధతో భక్తితో చేస్తే తొందరగా దారిద్ర్యం నుంచి విముక్తి కలుగుతుంది. దయ్యంలో వచ్చింది ఎక్కడికి, 7 కొండల దగ్గరికి. ఈ కొండ పైకెక్కి అక్కడ స్వామి పుష్కరుడిలో స్నానం చేయండి. ఆ పుష్కరుడి తీరంలో ఎక్కడో తోట కూర్చో. ఆ తర్వాత నేను ఇచ్చే ఈ మంత్రాన్ని అక్కడ భక్తితో అనుష్ఠానం చేయి. అందున భృగువారేతు సంప్రాప్తే సహస్రం జపమాచరేతు. శుక్రవారం వచ్చినప్పుడు వెళ్ళి పర్యాయములు జపించాలంట. శుక్రవారం నాడు అక్కడ స్నానం చేసి ఈ గోహలక్ష్మి మంత్రం 1000 సార్లు జపిస్తే వృద్ధంటాడు. భక్తితో చేస్తే ఆ ధనం వచ్చి తీరుతుంది. నేను నీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఉపదేశం లేకుండా చేస్తే పెద్దగా ఫలితం ఉండదు కనుక నేను నీకు ఉపదేశిస్తున్నాను. యోగ మహాలక్ష్మి సదా శ్రీహరి పక్షస్థలమున చిరభూషణమై మహాత్మముతో నలవని బాహుళ్యముగాను సిరులు భక్తులకి. యోగ మహాలక్ష్మి నిరంతరం శ్రీహరి పక్షస్థలం మీద ఉంటుంది. ఎప్పుడూ ఆయన గుడ్డల మీదే నెలకొని ఉంటుంది. పరమ మహిమ కలిగినది ఆవిడ. ఆవిడ మంత్రజపం చేస్తే ఐశ్వర్యం భక్తులకి తరగకుండా వస్తుంది. తరగని ఐశ్వర్యం, చెదరని ఐశ్వర్యం, శాశ్వత ఐశ్వర్యం లభిస్తుంది. ఆ గోహలక్ష్మి ఎటువంటిదో తెలుసా, దయాలోల. ఆవిడ ఎప్పుడు దయాస్వరూపిణి. దయ వల్ల ఆవిడ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. లోకమాత చసాదేవి, ఆవిడ లోకమాత, అన్ని లోకాలకి తల్లి. పూర్ణచంద్ర నిభాస్య, పూర్ణచంద్రం బింబం వంటి ముఖం కలిగి ఉంటుంది. పురుషోత్తమునికి ప్రియురాలు. పద్మాలయ, ఎప్పుడు తామర పువ్వులో నివసిస్తూ ఉంటుంది. ఆవిడ చేతిలో స్వచ్ఛమైన తామర పువ్వు ఉంటుంది. ఆవిడ 4 వ్యూహములతో ఉంటుంది. ఆ వ్యూహములు 4 కూడా వ్యూహ చతుష్టయమని పిలువబడతాయి. సంకర్షణ, వాసుదేవ, నారాయణ, ప్రద్యుమ్న అనే నామములతో ఉండే అపూర్వ వ్యూహము అమ్మవారి లక్షణం. అందుకే ఆవిడ వ్యూహలక్ష్మి అంటారు. ఆవిడ కరుణాస్వరూపిణి, అనాయాసంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఎక్కువ కష్టపెట్టదట. ఆవిడ మంత్రాన్ని అనుష్ఠానము చేసినంత మాత్రం చేతనే అనుగ్రహిస్తుంది. కాకపోతే గురుముఖత ఆ మంత్రాన్ని పొందవలను అని ఆయన్ని వెంటనే వీళ్ళు ఆచమనం చేయన్నాడు. ఆచమనం చేయడానికి అదృష్టవశాత్తు ఆ బాలుడు చెప్పినటువంటి కొండ గుహకి ఎదురుగా ఒక చెరువు కనపడింది. ఈయన అదృష్టం కాకపోతే అక్కడ కుర్రాడు కనపడటం ఏంటండి, రేపు అడగండి ఆ కుర్రాడు ఎవరండి అని రాగారు. నాకు ప్రస్తుతానికి తెలియదు, అంత బుద్ధి బాలుడే. ఒక బాలుడు అక్కడ కనపడటం మంత్రం ఇస్తానన్నాడు. మంత్రం చేసేటప్పుడు ఆచమనం చేయాలి, నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటుంటే ఎదురుగుండానే కనపడేది ఒక గుల్లి చెరువు. వెంటనే బాలుడికి నమస్కరించి ఆ చెరువు దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం ఆత్మాయ స్వాహ ఆచమ్య దేశ గురువు గారికి నమస్కరించాడు. గురువుగారు మంత్రం ఇవ్వాలి, ఆ గురువుగారు ఎవరో తెలియాలి, ఆ తదనంతరం ఆ మంత్రానుష్ఠానం చేయాలి. రేపు మంగళవారం చేసుకున్నాం కాబట్టి ప్రారంభంలోనే వచ్చిన వాళ్ళకి మంత్రోపదేశం జరుగుతుంది. యోగలక్ష్మి మంత్ర అనుష్ఠానాన్ని చేయడానికి వీలుగా, ఉపదేశం పొందడానికి వీలుగా రేపు 6:20 వచ్చేయండి. మళ్ళీ రేపు 3వ రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. అపూర్వమైన ఈ వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండాన్ని అప్పుడే 2 రోజులు గుర్తు చేసుకున్నాం. ఇంకా 16 రోజులు కార్యక్రమం అది. ఆదివారం నాడు ఉదయం షార్ప్గా 9 గంటలకే మనకి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది. స్వస్తి ప్రజాప్యం పరిపాలయంతా గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖ.